ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः రెండవ అధ్యాయం మొదటి ఖండం పదవ మంత్రం పురుష ఏవైద విశ్వం కర్మ తపో బ్రహ్మ పరామృతం एतद्यो वेद निहितं गुहायां सो विद्याग्रन्थिं विकिरतीह सोम्यम् सोम्य ओ प्रियमैन शिष्युडा अनर्थम् అంగిరసుల వారు తన శిష్యుడైనటువంటి శౌనకుణ్ణి హే సౌమ్య అని పిలుస్తున్నారు. ఈ అక్షరం బ్రహ్మ జగత్కారణం, జగత్తు అంటే ఈ ప్రపంచం అంతటికీ కారణం అంటే మూలం అని అర్థం. మనం చూస్తున్నటువంటి ఈ సకల వస్తువులు, కొండలు, చెట్లు, నదులు, సముద్రాలు, ఆకాశం, నక్షత్రాలు, ఇవన్నీ కూడా ఈ భూమి, అగ్ని, వాయు, జలం ఇవన్నీ కూడా ఆ బ్రహ్మం నుంచే ఉద్భవించినై. ఈ జగత్తు మొత్తానికి ఆ అక్షరం బ్రహ్మ కారణం అని చెప్తూ ఈ యొక్క కర్మలు, క్రతువులు, యజ్ఞాలు, దానం, తపస్సు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ అక్షరం బ్రహ్మ నుంచే వచ్చినాయి. ఎలాగైతే మనం బంగారపు కొట్టుకు వెళితే ప్రతి వస్తువు బంగారంతో తయారు చేయబడి ఉంటుంది, అందులో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా, ఆభరణాలన్నీ కూడా బంగారం చేత చేయబడి ఉంటాయి. ఎన్ని రకాల వస్తువులు ఉన్నాయి, ఎన్ని నామాలు, ఎన్ని పేర్లు ఉన్నాయి, అక్కడ ఎన్ని రూపాలు ఉన్నాయి, అనేక రూపాలు, అనేక పేర్లున్నాయి. ఆ ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క పేరులోనే మళ్ళీ రకరకాల సైజులు, ఉంగరాలు ఉన్నాయనుకోండి, అందులో చిన్న ఉంగరం, పెద్ద ఉంగరం, పవడంతో చేసిన ఉంగరం, రాళ్లతో చేసిన ఉంగరం, రకరకాల ఉంగరాలు, అందులోనే సైజు డిఫరెన్స్. చైన్లు కూడా మైనర్ చైన్లు, కంఠహారాలు, చంద్రహారాలు, నెక్లెస్లు, రాళ్లతో చేసినవి, పవడాలతో చేసినవి, కెంపులతో చేసినవి, రకరకాలు. ఎన్ని పేర్లున్నాయి, ఎన్ని రూపాలున్నాయి, అనేక రూపాలు, అనేక పేర్లు. అన్ని రూపాలు, అన్ని పేర్లు ఉన్నప్పటికీ కూడా ఆ కౌంట్ బిల్ దగ్గర రాస్తారు, ఎంట్రన్స్ రిసెప్షన్ దగ్గర, టుడేస్ గోల్డ్ ప్రైస్ 1 గ్రామ్ ఎంత అని వేస్తాడు. చూసారా, ఉంగరానికి ఉంగరానికి, చేయనికి చేయనికి ప్రైస్ రాయడు అక్కడ. ఈరోజు బంగారం ధర అని చెప్పి రాస్తాడు, వెండి ధర. ధర అంటే విలువ, వెల అంటే ఏమిటి? ఇన్ని పేర్లు ఉన్నప్పటికీ, ఇన్ని రూపాలు ఉన్నప్పటికీ కూడా ఉన్న వస్తువు ఏమిటి? ఒకటే ఒకటి, బంగారం. కాబట్టి ఆ అన్ని రూపాల్లో, పేర్లల్లోనూ ఉన్నటువంటిది ఏమిటి? బంగారమే. అది ఎలాగైతే మనకు తెలుసో అదేవిధంగా ఈ సర్వ ప్రపంచం అంతా, ఈ పేర్లు రూపాలు ఇవన్నీ కూడా వేరైనప్పటికీ కూడా ఆ ఒక్కటే అనేటువంటిది ఏమిటి? బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే. తందనానా భళా తందనానా పాట ఏదో ఎప్పటి నుంచో వింటున్నామండి, కానీ ఉపనిషత్తు చదివిన తర్వాతనే తెలుస్తున్నది అసలు అర్థం ఉన్నా. నిజమే కదా, మరి అన్నమాచార్యుల వారు రాశారు బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే. ఎన్ని పేర్లున్నప్పటికీ, ఎన్ని రూపాలు ఉన్నప్పటికీ ఉన్న వస్తువు ఏమిటి? ఒక్క పరబ్రహ్మం మాత్రమే. ఆ పరబ్రహ్మమే ఇన్ని రూపాలలో కనపడుతున్నాడు. ఎందుకంటే పురుష, పురుష అంటే ఏమిటి? పురుష పూరయతి సర్వం. ఎవరైతే అన్నిటినీ నిండింపజేస్తాడో, తను వ్యాపిస్తూ ప్రతిదాన్ని నిండింపజేస్తాడు. ఎట్లాగైతే బంగారం చైన్ అంతా వ్యాపిస్తూ చైన్ రూపాన్ని ఇస్తుంది, ఉంగరం అంతా వ్యాపిస్తుంది బంగారం కదా, బంగారమే ఆ గాజు అంతా కూడా వ్యాపిస్తుంది. అలాగే పురుషుడు పూరయతి సర్వం, అంతటా తానే నిండి ఉంటాడు, మొత్తం మనిషిలో, ఈ సృష్టిలో అంతటా కూడా. పురుషః ఏవ ఇదం విశ్వం. ఇదం విశ్వం అంటే ఈ విశ్వం, ఇదం అంటే ఈ, ఈ విశ్వం అంటే ప్రపంచం, ఈ ప్రపంచం. ఈ ప్రపంచం అంటే ఆ ప్రపంచం కాదు, ఈ ప్రపంచం అంటే ఏమిటి అర్థం? నీవు చూస్తున్నటువంటి ఈ ప్రపంచం అని అర్థం. అందుకని ఇదం విశ్వం అని అంటే ఏమిటి? ఎక్కడో ఉన్నాడు భగవంతుడు అని అనుకోవాకు, ఈ ప్రపంచ రూపంలోనే నీ ముందు కనపడుతున్నాడు వివిధ నామరూపాల్లో అన్నారు. నామం అంటే పేరు, రూపం అంటే మీకు తెలుసు ఒక షేప్ అన్నమాట, ఫామ్. ఇదం విశ్వం పురుషం ఏవ తపః బ్రహ్మ పరామృతం. కర్మ తపస్సు ఇవన్నీ కూడా ఆ అమృతం అని ఇమ్మోర్టల్ అంటే నశించినటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపమే. ఈ తపస్సు, కర్మ ఇవన్నీ కూడా ఆ బ్రహ్మ నుంచే వచ్చినాయి. ఏతద్ యహ వేద, ఎవరైతే ఏతత్ అంటే దీన్ని, ఈ బ్రహ్మాన్ని, ఏ బ్రహ్మాన్ని, ఏ బ్రహ్మ అయితే ఈ విశ్వం అంతా వ్యాపించి ఉన్నాడో ఆ బ్రహ్మాన్ని, ఏతత్ యహ, ఎవరైతే వేద తెలుసుకుంటాడో. విద్ ధాతు, వెర్బ్ అంటారు చూసారా ఇంగ్లీష్లో, దాన్ని తెలుగులో మనం క్రియా అంటాం, వెర్బ్. విద్ అంటే టు నో, తెలుసుకోవడం అన్నమాట. వేద, నువ్వు తెలుసుకోవలసింది, ఎవరైతే తెలుసుకుంటాడో అని అర్థం. ఎవరు తెలుసుకుంటారండి? ఎవరైతే ముండకోపనిషత్తు, భగవద్గీత చదువుతారో వాళ్ళు తెలుసుకుంటారు. చదివిన వాళ్ళందరూ తెలుసుకుంటారా అండి? ఆహా, ఎవరికైతే అధికారం ఉంటుందో, క్వాలిఫికేషన్ ఉంటుందో, అధికారులై ఉంటారో, సాధన చతుష్టయ సంపత్తి ఉంటుందో, ఏ గురువు అయితే బ్రహ్మనిష్ఠుడై స్తోత్రియుడై చదివి తనకు తాను అనుభవించి ఆ బ్రహ్మస్వరూపాన్ని అందజేస్తాడో. ఇది రెండు కండిషన్స్. అలా ఉన్నప్పుడు జ్ఞానం కలుగుతుంది. యహ వేద, ఎవరైతే తెలుసుకుంటాడో. ఎక్కడ తెలుసుకుంటాడు? కైలాసంలో ఉన్నాడు, వైకుంఠంలో ఉన్నాడని తెలుసుకోవడం కాదు, నిహితం గుహాయాం అని తెలుసుకోవాలి. నిహితం అంటే ఉంచబడినది, నిహితం అంటే అబైడింగ్, లోపల ఉన్నది. నిహితం ఎక్కడ? గుహాయాం, గుహ ఎందు. ఎక్కడుందండి గుహ? మన హృదయమే గుహ, మన అంతరాత్మ. ఆ అంతరాత్మగా తాను తెలుసుకుంటాడు. ఆ అక్షర బ్రహ్మాని తన అంతరాత్మగా ఎవరైతే తెలుసుకుంటాడో అతడు. యహావేద నిహితం గుహాయాం. అంతేగాని బయట చూశానండి, నేను అక్కడ చూశాను, ఇక్కడ చూశాను, నేను ఋషికేశం వెళ్ళాను, అక్కడ ఆకాశంలో అట్లా చెట్ల దగ్గర కొండల మధ్యలో కనపడింది ఆత్మస్వరూపం, ఆ దేవుడు కనపడ్డాడు అని ఎవరైనా చెప్తే ఇంకా తెలుసుకోలేదని అర్థం. అలా చెప్పడానికి ఆనందంగా చెప్పుకుంటుంటారు కొంతమంది. ఇంత తీర్థయాత్రలు చేసి వచ్చావు కదా, నీకేమిటి లాభం అంటే, చాలామంది వర్ణన చేస్తున్నారు కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళి మానస సరోవరం, అక్కడ ఆంజనేయుడిని చూశాను, వినాయకుడిని చూశాను, ఇవన్నీ చెప్తుంటారు. శాస్త్రం వాళ్ళని చూసి నవ్వుతుంది పాపం, ఇంకా కొంచెంకాలం పడుతుంది వీళ్ళకి తెలుసుకోవడానికి అని. పర్వాలేదు, ఏదో హనుమంతుడిని చూశాను, విఘ్నేశ్వరుని చూశాను అన్నాడు, పర్వాలేదు, సినిమా యాక్టర్ని క్రికెట్ ప్లేయర్ని చూశాను అనకుండా అంతవరకు సంతోషమే కదా. శాస్త్రం అంటుంటుంది, మనం ఎలాగైతే పిల్లలు పరిగెడుతూ ఉంటే తల్లిదండ్రులు అక్కడ నుంచో ఇంకొంచెం ముందుకు రాన్ని చప్పట్లు కొడతారు, చూసారా క్లాప్, కమ్ ఫస్ట్ 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 అని చెప్పి ఎంకరేజ్ చేస్తుంటారు. శాస్త్రం కూడా అట్లాగే, మన చిన్న చిన్న అనుభవాలకి శాస్త్రం చెప్తుంది ఇంకొంచెం ముందుకు రా, ఇంకొంచెం ముందుకు రా, కొంచెం వస్తున్నావు దారిలోనే ఉన్నావు, ఇంకొంచెం ముందుకు రా అంటుంది కదా. అదేవిధంగా శాస్త్రం చెప్తుంది, యహ నిహితం గుహాయాం వేదాన. ఈ యొక్క గుహలో, హృదయ గుహలో ఉన్నది ఆత్మస్వరూపం అని తాను తెలుసుకోవాలి అంటే ఫస్ట్ బయట చూడడం నేర్చుకోవాలి. ఏకదేవ, ఏకరూప దేవత, ఇష్టదేవత రూపంలో చూసి, విశ్వరూప దేవత రూపంలో చూసి అనుభవం పొంది, అనుభవం అంటే ఈ సర్వం విశ్వం భగవంతుడే అని తెలుసుకొని తర్వాత బయట ఎక్కడో లేదు, ఇక్కడ కూడా అంత విశ్వమంతా భగవంతుడైనప్పుడు ఇక్కడ ఎవరండి ఉండేది? ఆలోచించి చూడండి, అంతా భగవంతుడేనండి. అంటే మనం చెప్పిన స్టేట్మెంట్లోనే ఇండైరెక్ట్గా వీ హ్యావ్ యాక్సెప్టెడ్ దట్ హి దిస్ ఈజ్ ఆల్సో గాడ్ అలోన్. మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తా, మనం చెప్తామే కానీ మనం అన్న పదానికే మనకు అర్థం తెలియదు. ఏమంటాం మనం? అంత భగవంతుడే నిండి ఉన్నాడండి అంటామా లేదా? మనందరం ఏమంటాం? అంత భగవంతుడేనండి, అంతటా భగవంతుడే నిండి ఉన్నాడు. అంతటా అంటే ఏమిటండి అర్థం? అంతటా అంటే ఏమిటి అర్థం? ఆ అంతటాలో నేనున్నానా లేదా కొంచెం ఆలోచించాలి. అందుకని ఆలోచన పరులకే ఈ వేదాంతం అర్థం అవుతుంది. థింకింగ్ పీపుల్ అలోన్ కెన్ అండర్స్టాండ్ అంటే ఇదే. చాలామంది ఎవరనరండి, అందరూ అంటారు అంతటా భగవంతుడేనండి, అంత భగవంతుడు వ్యాపించి ఉన్నాడు, అంత భగవంతుడు వ్యాపించి ఉన్నాడు అంటాడు. ఇక్కడికి వచ్చి ఆగిపోతాడు, ఈ చెయ్యి ఎట్లా వెళ్ళాలి, అంతటా భగవంతుడే వ్యాపించి ఉన్నాడని చెప్పి వెనక్కి వెళ్ళాలి. అది ప్రదక్షిణలో ఉన్నటువంటి అర్థం. ప్రదక్షిణం చేస్తాం చూసారా, మనం ఏమంటాం అంత భగవంతుడే ఉన్నాడని చెప్పి, అప్పుడు మనం బయట నుంచి ఉండిపోతాం, ఈ చేతులు వెనక్కి వెళ్ళాం సహజంగా. ఎలా అర్థం చేసుకోవాలి? అంతటా అంటే నేను కూడా అందులోనే ఉన్నాను అని. అంతటా భగవంతుడు ఉన్నప్పుడు, అంతటా భగవంతుడే అయినప్పుడు ఈ శరీరం, మనస్సు ఇవన్నీ కూడా ఏమై ఉంటాయండి? భగవత్ స్వరూపమే కదా, భగవంతుడే కదా, చూసారా? అందుకని మనం అనే మాటల్లోనే, మనం మాట్లాడే మాటల్లోనే ఎంత నిజం ఉన్నది. ఈ నిజాన్ని నేను అర్థం చేసుకున్నానా లేదా, ఊరికే పెదవులతో మాట్లాడుతున్నానా, లిప్ మూమెంట్గా మాట్లాడుతున్నానా అని చెప్పి కొంచెం ఆలోచించాలి మనం కూడా. అర్థమైందా? సో నిహితం గుహాయాం సహా, అతను ఎవరైతే తన హృదయంలో ఆత్మస్వరూపాన్ని, ఆ చైతన్య స్వరూపాన్ని తెలుసుకుంటాడో సహా అతను, ఆ వ్యక్తి అవిద్యా గ్రంథిం, అవిద్య అంటే అజ్ఞానం అనేటువంటి ముడిని, గ్రంథి అంటే ముడి, వికిరతీహ హే సౌమ్య, వికిరతి అంటే బయటపడతాడు, ఆ ముడిని ఛేదిస్తాడనమాట, విప్పుతాడనమాట. ఇది పెద్ద పజిల్. చాలామంది పజిల్స్ చేస్తుంటారు పేపర్లో, పజిల్స్ ఉన్నాయి కదా, దే లైక్ టు డూ పజిల్స్. బిగ్ పజిల్ ఈజ్ దిస్ యాక్చువల్లీ, ఫైండ్ అవుట్ హూ యు ఆర్. దిస్ పజిల్ ఈజ్ ద టఫెస్ట్ పజిల్. పజిల్ చేయాలంటే కొంచెం ఇంటెలిజెన్స్ ఉండాలి, తెలివితేటలు ఉండాలి. మీరు కొంచెం చేసుకోండి, చేయరు. పజిల్ చేయాలంటే కొంచెం ఆలోచన, థింకింగ్ ఉండాలి, ఇంటెలిజెన్స్ ఉండాలి కదా. ఆ పజిల్ చేయడానికి అంత ఇంటెలిజెన్స్ ఉండాలి అంటే ఈ పజిల్ని చూసారా, ఎక్కడ ఎక్కడెక్కడో వెతుకుతున్నాడు దేవుడు 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 అని చెప్పి. ఇక్కడే సమీపంలోనే ఉన్నటువంటి ఆ దైవస్వరూపాన్ని తెలుసుకోలేకపోతే అజ్ఞానం అంటాం దాన్ని. ఎవరైతే తెలుసుకుంటాడో నిహితం గుహాయాం సహా అవిద్యాగ్రంథిం, అతడు ఈ అవిద్య అనేటువంటి, అజ్ఞానం అనేటువంటి మాయని వికిరతీహ అంటే ఛేదిస్తాడు అని అర్థం. వికిరతి అంటే నాశనం చేస్తాడు అని అర్థం. దాన్ని సమూలంగా తుడిపివేయగలడు అని అర్థం. అజ్ఞానం అనేటువంటిది ఉండదు. అజ్ఞానం మూలంగా వచ్చే సంసారం కూడా ఉండదు, ప్రాబ్లమ్స్ ఉండవు, సమస్యలు ఉండవు. అజ్ఞానం మూలంగా వచ్చేటటువంటి దిగులు, చింత, స్ట్రెస్, యాంగ్జైటీ, వర్రీ ఇవన్నీ కూడా ఉండవు మనిషికి. అజ్ఞానం మూలంగానే కదా ఇవన్నీ వచ్చేది. ఆత్మ అజ్ఞానం కారణంగానే మనకి ఈ భయం, దిగులు ఇవన్నీ వస్తాయి. ఈ భయం, దిగులు ఇవన్నీ పోవాలి అంటే అజ్ఞానం పోవాలి. అజ్ఞానం పోవాలంటే ఏం చేయాలి? ముండకోపనిషత్తు చదవాలి. ముండకోపనిషత్తు చదివితే ఏమవుతుంది? అవిద్య, అజ్ఞానం పోతుంది మనకు. పోవడం వల్ల ఏమవుతుంది? దిగులు పోతుంది, దుఃఖం పోతుంది. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఉపనిషత్తు చదువుతున్నాం? ఇది జ్ఞాపకం ఉండాలి ఎప్పుడు మనం, ప్రతి క్షణం మనకు జ్ఞాపకం ఉండాలి. అది జ్ఞాపకం ఉంటే మనకు ఈ ముండకోపనిషత్తు చదవడం ప్రధానం, మిగతావన్నీ కూడా సెకండరీ. శాస్త్రం చదవడమే ప్రధాన లక్ష్యం నాకు జీవితానికి. ఎందుకంటే దుఃఖం నుంచి బయటపడాలి నేను. దుఃఖం పోవాలి అంటే దుఃఖ కారణమైనటువంటి అజ్ఞానం పోవాలి. అజ్ఞానం పోకుండా దుఃఖం పోదు. దుఃఖం పోకపోతే నాకు మనశ్శాంతి ఉండదు జీవితంలో. కాబట్టి నేను ఆనందంగా సుఖంగా ఉండాలి అంటే దుఃఖం పోవాలి, దుఃఖం పోవాలంటే అజ్ఞానం పోవాలి, అజ్ఞానం పోవాలి అంటే ముండకోపనిషత్తు చదవాలి, ముండకోపనిషత్తు చదవాలంటే స్వామిని దగ్గరికి వెళ్ళాలి. తప్పదు, ఏం చేస్తాం, ఇది పద్ధతి. ఎంతకాలం పడుతుంది అండి అడగవాకండి. ఎంతకాలం పడుతుందంటే ఒక మనిషి మనిషికి వేరే. అందరి దుఃఖం ఒకటే రకంగా లేదు కదా, అందరి సమస్యలు ఒకే రకంగా ఉండవు కదా కూడా. అందుకని మన మన సమస్యలను బట్టి, మన యొక్క తెలివితేటలను బట్టి, మన యొక్క అర్హతలను బట్టి, మన యొక్క పుణ్యంను బట్టి, పూర్వజన్మ పుణ్యం ఉంటే అది మనకు శీఘ్రంగా తొందరగా లభ్యమవుతుంది. అందుకని గురువుగారు ఏం చెప్పారు ఇంతవరకు, ఈ యొక్క అక్షరం బ్రహ్మ ఈ జగత్తు మొత్తానికి కారణం. ఏ విషయమైనా చెప్పాలి అంటే రెండు విధాలుగా చెప్పచ్చు. చాలా ముఖ్యమైన విషయం ఇది. శాస్త్రం అంతటికీ ఈ యొక్క టెక్నికల్ టర్మ్స్ అంటాం ఇప్పుడు చెప్పబోయేది. ఇంకో అధ్యాయానికి వెళుతున్నాం కదా, దానికి బేస్ ఏమిటి అనేది చెప్తున్నాను. ఒక విషయాన్ని చెప్పాలంటే రెండు విధాలుగా చెప్పచ్చు. దాని యొక్క లక్షణాన్ని, ఈ విషయాన్ని ఇలా మనం చూపించాలి అంటే దీన్ని రెండు విధాలుగా చూపించవచ్చు. ఒకటి తటస్థ లక్షణం అంటాం, రెండు స్వరూప లక్షణం అంటాం. ఒక విషయాన్ని తెలియజేయాలంటే తటస్థ లక్షణం ద్వారా తెలియజేయవచ్చు, లేక స్వరూప లక్షణం ద్వారా కూడా తెలియజేయవచ్చు. తటస్థ లక్షణం అంటే ఏమిటి ముందు చూస్తాం. తటస్థం అంటే తటే తిష్టతి ఇది తటస్థం అని అర్థం. తటే తిష్టతి ఇది తటస్థం. తటే అంటే సమీపం, దగ్గరలో ఉండి అది అసలు విషయాన్ని చూపిస్తుంది. అంటే గివింగ్ ద డిస్క్రిప్షన్ ఇండైరెక్ట్లీ అని అర్థం. గివింగ్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ థింగ్ బై టేకింగ్ ద ఎక్స్టర్నల్ సపోర్ట్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్. గివింగ్ ద డిస్క్రిప్షన్, లక్షణం మీన్స్ వాట్? డిస్క్రిప్షన్. నీ లక్షణం కనపడుతూనే ఉంది అంటే ఏమిటి అర్థం? డిస్క్రిప్షన్. గివింగ్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ థింగ్ బై టేకింగ్ అనదర్ థింగ్ యాజ్ ఎ సపోర్ట్, ఎక్స్టర్నల్ సపోర్ట్. అంటే ఏమిటి? ఒక విషయాన్ని వర్ణన చెయ్యాలి అంటే, ఒక విషయాన్ని గురించి వర్ణన చెయ్యాలి అంటే ఇంకొక వస్తువు ఆధారం తీసుకొని ఆ విషయాలని వర్ణన చేయడమే. దీన్ని తటస్థం అంటాం. దానికి సంబంధించినటువంటిది, దగ్గరలో ఉన్నటువంటిది ఇంకొక దాన్ని తీసుకొని ఆ మెయిన్ విషయాన్ని తెలియజేయడం అన్నమాట. ఇండైరెక్ట్లీ డిస్క్రైబింగ్ ఎ థింగ్ అన్నారు, నాట్ డైరెక్ట్లీ. టేకింగ్ ద అనదర్ సపోర్ట్ అండ్ షోయింగ్ ద మెయిన్ థింగ్, దీన్నే తటస్థ లక్షణం అంటారు. ఉదాహరణకి శాస్త్రంలో చెప్పే ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి ఒక ఇల్లుంది. ఒక ఆయన వచ్చి దోవలు పెడుతూ ఫలానా ఆయన ఇల్లు ఎక్కడండి అని అడిగాడు. ఫలానా ఆయన ఇల్లు ఎక్కడండి అంటే ఆ స్ట్రీట్లో ఉండే వ్యక్తికి తెలుసు ఆయన ఇల్లు ఎక్కడని. ఆ ఇల్లు ఎక్కడని చెప్పాలంటే ఇక్కడ 10 ఇళ్ళున్నాయి, ఇటువైపు ఇటువైపు 10 ఇళ్ళున్నాయి. ఎలా చెప్తాడు ఆ ఇల్లు అని చెప్పగలడా? అందుకని ఏం చెప్తాడు ఈ వ్యక్తి, ఆ ఇంటి మీద కాకి వాలి ఉంది చూడండి, కాకి వాలి ఉన్నది కదా, ఆ కాకి వాలి ఉన్నటువంటి ఇల్లు మీరు అడుగుతున్న వ్యక్తి ఇల్లు అని చెప్తాడు. దీన్ని సంస్కృతంలో ఏమంటారంటే కాకవత్ గృహం దేవదత్త గృహం. దేవదత్త అనే వ్యక్తి ఆ స్ట్రీట్లో ఉన్నాడు, ఎవరో ఆయన బంధువులు ఎక్కడి నుంచో వచ్చాడు, వచ్చి ఫలానా దేవదత్త గారి ఇల్లు ఎక్కడుందండి అని అడిగాడు. అడిగితే ఆ వీధిలోనే ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఈ దేవదత్త గారి ఇల్లు తెలుసు అందుకని ఈ బంధువుకి చూపిస్తున్నాడు, మీరు అడుగుతున్నటువంటి దేవదత్త గారి ఇల్లు ఆ కాకి వాలి ఉంది చూసారా, కాకి కూర్చొనుంది కాంపౌండ్ వాళ్ళ మీద, ఆ కూర్చున్నదే ఆ ఇల్లు దేవదత్త గారి ఇల్లు అని చెప్తాడు. అంటే ఏమిటి? డిస్క్రైబింగ్ ద హౌస్ ఆఫ్ దేవదత్త. ఆ ఇంటిని, దేవదత్త గారి ఇంటిని గురించి చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు? కాకిని ఎక్స్టర్నల్ సపోర్ట్ తీసుకొని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. అర్థమైందే? దీన్నే తటస్థ లక్షణం అంటాం. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. వేదాంతం మొత్తం అర్థం కావాలంటే ఇది అర్థం కావాలి. అర్థమైందా ఇప్పుడు తటస్థ లక్షణం అంటే? అదేవిధంగా ఎందుకండి ఈ దేవదత్త కాకి ఇల్లు ఉన్న మనకు ఎందుకండి అంటే, ఎందుకంటే దృష్టాంతం దాష్టాంతం తెలుసుకోవడానికి. ఈ అక్షరం బ్రహ్మ ఎవరు అంటే ఇలా అని చూపించలేం. అక్షరం బ్రహ్మ ఇలా ఉంటాడు ఇలా ఉంటాడని చెప్పలేం డైరెక్ట్గా. కష్టం. డైరెక్ట్గా చెప్తే స్వరూప లక్షణం అంటాం. డైరెక్ట్ స్వరూప లక్షణం అంటే ఏమిటి? డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ థింగ్ డైరెక్ట్లీ వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ సపోర్ట్. దిస్ ఈజ్ ఇంట్రెన్సిక్. స్వరూప లక్షణం అంటే డిస్క్రైబింగ్ ఎ థింగ్ డైరెక్ట్లీ వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ సపోర్ట్. బయట నుంచి ఎటువంటి ఆధారం తీసుకోకుండా, సపోర్ట్ తీసుకోకుండా డైరెక్ట్గా ఒక వస్తువుని వర్ణన చేస్తే దాన్ని స్వరూప లక్షణం అంటాం. ముందు అధ్యాయంలో స్వరూప లక్షణం చూసాం, అది మొదటి అధ్యాయంలో ఆరవ మంత్రం చూడండి. మొదటి అధ్యాయంలో మొదటి ఖండంలో ఆరవ మంత్రం బ్రహ్మ లక్షణ మంత్రం చెప్పాను. ఎత్తదద్రేషం అగ్రాహ్యం అగోత్రం అవర్ణం అచక్షుశ్రోత్రం తదపాణిపాదం నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం తదవ్యయం యద్భూతయోనిం పరిపశ్యంతి ధీరాహ. ఇది స్వరూప లక్షణం, డైరెక్ట్గా బ్రహ్మ లక్షణాన్ని చెప్తోంది. కానీ బ్రహ్మ లక్షణం స్వరూప లక్షణం తెలుసుకోవడం చాలా కష్టం. అందుకని ఉపనిషత్తు ఏం చేస్తుంది, తటస్థ లక్షణం ద్వారా స్వరూప లక్షణానికి తీసుకువెళ్తుంది. ఎలాగైతే మనం పిల్లలకి 4+4 = 8 అంటే వాడికి అర్థం కాదు, ఏం చేస్తారు, ఇటువైపు 4 వేళ్ళు ఇటువైపు 4 వేళ్ళు చూపిస్తారు, చూపించి కౌంట్ చేయమంటారు. 1, 2, 3, 4 నాలుగు ఉన్నాయి కదా, ప్లస్ మధ్యలో ఇటువైపు 4, 4, 4, 8 చూసారా. ఇవి రెండు లేకుండా చెప్తే 4+4 = 8 అంటే స్వరూప లక్షణం. ఈ రెండు చూపించి ఎడిషన్ చేయమని చెప్తే తటస్థ లక్షణం. ఇప్పుడు నేను సపోర్ట్ తీసుకున్నాను కదా, ఫింగర్స్ సపోర్ట్ ఐ హ్యావ్ టేకెన్ కదా, ఇవి లేకుండా చెప్తే 4+4 = 8. బట్ సపోర్ట్ ఐ హ్యావ్ టేకెన్, నో సపోర్ట్. కానీ ఆ చిన్న పిల్లలకి, ఎల్కేజీ ప్రీకేజీ చదివే వాళ్ళకి ఇలా చెప్తే అర్థం అవుతుందా, కాదు కదా. ఏం చేస్తారు, 4 యాపిల్ ఇక్కడ పెడతారు, 4 యాపిల్ ఇక్కడ పెడతారు, పెట్టి వీటిని కూడమని చెప్తారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఆహా, చూసారా ఎంత ఈజీగా ఉందో. అలా చెప్పి 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 తర్వాత ఏం చేస్తారు, మల్టిప్లికేషన్స్కి ఆల్జిబ్రా లాగరిథమ్స్ అన్ని ఇవన్నీ తీసుకెళ్తారు, హైయెస్ట్ మ్యాథ్స్ E = mc² అక్కడికి వెళ్ళాలి. ఫిజిక్స్ ఎక్కడి నుంచి మొదలుపెట్టాడు, తటస్థ లక్షణం దగ్గర నుంచి మొదలుపెట్టి స్వరూప లక్షణం దగ్గరికి వెళ్ళినట్లుగానే ప్రతి సైన్స్ అంతే. అదేవిధంగా ఈ బ్రహ్మ జగత్ కారణం, జగత్తుకు కారణం అని చూపిస్తున్నది ఉపనిషత్. ఈ ప్రపంచం అంతా చూస్తున్నావు, చూసావు నువ్వు ఈ ప్రపంచం అంతటికీ కారణం ఏదైతే ఉన్నదో ఆ కారణం అక్షరం బ్రహ్మ. అర్థమైందా, కాబట్టి జగత్ కారణం అనేటువంటిది ఎక్స్టర్నల్ సపోర్ట్, అది తీసుకొని దాని ద్వారా అక్షర బ్రహ్మాన్ని మనకు తెలియజేయాలి. అదే ఇప్పుడు తటస్థ లక్షణం. మనం బయట చూసాం, ఆబ్జెక్టివ్ వరల్డ్ తటస్థ లక్షణం చూసాం. ఏది, ఈ పర్వతాలు నదులు ఇవన్నీ పుట్టినాయి, సింధవహ ఇవన్నీ పుట్టినాయని చెప్పారు కదా, కర్మ తపస్సు ఇవన్నీ పుట్టినాయి, యజ్ఞాలు ఇవన్నీ పుట్టినాయి అని చెప్పారు కదా, ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ ఎక్స్టర్నల్ వరల్డ్ సపోర్ట్ తీసుకొని ఈ జగత్తుకి కారణం బ్రహ్మ అని చెప్పి చెప్పింది. అంతేకాకుండా సబ్జెక్టివ్ వరల్డ్ తీసుకొని చెప్పబోతున్నది ఇప్పుడు ఉపనిషత్తు. ఏం చెప్తుంది, ఈ రెండవ ముండకంలో, రెండవ ఖండంలో అంటే 2వ అధ్యాయంలో 2వ ఖండంలో సబ్జెక్టివ్ వరల్డ్ అంటే ఏమిటి, బయట ప్రపంచం కాదు తటస్థ లక్షణం. నీ యొక్క శరీరమే, నీ యొక్క మనస్సు, నీ ఇంద్రియాలే తటస్థ లక్షణంగా తీసుకొని ఇంకా దగ్గరికి అన్నమాట చూపిస్తున్నది. వెరీ క్లోజెస్ట్ అక్షరం బ్రహ్మ, ఎక్కడో ఉందని అనుకోవాకు బయట, వెరీ క్లోజెస్ట్ నియరెస్ట్ అని చెప్పబోతున్నది. అంగిరసుల వారు శౌనకుడికి చెప్పబోతున్నారు ఏమని, ఈ తటస్థ లక్షణం బ్రహ్మ ఈ శరీరం అంతటికీ కారణం. ఎందుకంటే జగత్ అంతటికి కారణం అంటే బయట చూస్తూనే ఉంటాడు ఎంతసేపటికి, బ్రహ్మ ఈ జగత్తుకి కారణం అంటే ఎంతసేపటికి బయట వెతుకుతాడు. కానీ లోపల ఉన్నాడు అని చెప్పాలి అంటే సబ్జెక్టివ్ వరల్డ్ ఆల్సో యూ హ్యావ్ టు టేక్. ఇది బ్యాక్గ్రౌండ్. తటస్థ లక్షణం, స్వరూప లక్షణం అర్థమైంది కదా. ఇప్పుడు ఇంకా తటస్థ లక్షణమే చెప్తున్నారు. ఈ తటస్థ లక్షణం ద్వారా స్వరూప లక్షణానికి వెళ్ళాలి. చూడండి ఎలా ద టీచింగ్ విల్ టేక్ ప్లేస్ అన్నది. చాలా ముఖ్యమైన మంత్రం ఇది కూడా. ఈ అధ్యాయంలో తటస్థ లక్షణం ద్వారా అక్షరం బ్రహ్మని తెలియజేస్తూ, ఆ అక్షరం బ్రహ్మని ఎలా ఏ ఉపాయంతో పొందాలి ఆ ఉపాయాలు కూడా చెప్తున్నారు. ఉపాయాలు చెప్పాలి కదండి. ఎటువంటి ఉపాయం ఉపయోగిస్తే, టెక్నిక్స్ అంటారు, మెథడ్స్, టెక్నిక్స్ టు నో దట్ అక్షరం బ్రహ్మ. ఆ టెక్నిక్స్ కూడా చెప్తున్నారు గురువు గారు ఇక్కడ. ఏమిటి ఆ టెక్నిక్స్ అనేవి తర్వాత వస్తాయి. ముందు మంత్రం చదువుతాం. మొదటి మంత్రం, ఆవిసన్నిహితం గుహాచరన్నామాం మహత్ పదమత్రైతత్ సమర్పితం ఏజత్ ప్రాణాన్ నిమిషచ్చ యదేతద్ జ్ఞానథ యదేతద్ జ్ఞానథ జ్ఞానథ సహసద్వరేణ్యం సదసద్వరేణ్యం పరం విజ్ఞానాత్ యద్వరిష్ఠం ప్రజానాం. ఆవిహి ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఏమిటంటే, ముందు చదివినటువంటి అంటే ఈ సెక్షన్కి ముందు, ఈ ఖండానికి ముందు చదివిన ఖండంలో సద్రూపం బ్రహ్మ గురించి చెప్పారు, సద్బ్రహ్మ గురించి. ఇప్పుడు చిద్ బ్రహ్మ గురించి చెప్తున్నారు. అక్షరం బ్రహ్మ, సద్ అక్షరం బ్రహ్మ. సత్ అంటే ఏమిటి? ఎగ్జిస్టెన్స్. సద్రూపేణ సర్వత్ర వర్తతే, యాజ్ ఎగ్జిస్టెంట్ ప్రిన్సిపల్ మనకు చెప్పారు ఇంతవరకు. సద్రూపేణ మాత్రమే కాదు, చిద్రూపేణ కూడా ఈ బ్రహ్మని మనకు వివరిస్తున్నది ఉపనిషత్తు. చిద్రూపేణ అంటాం. సత్ అంటే ఏం చెప్పాను? ఎగ్జిస్టెన్స్. ఈ జగత్ అంతా ఉండడానికి కారణం ఎవరు అంటే అక్షరం బ్రహ్మ. అది సద్రూపేణ జగత్ కారణం బ్రహ్మ వర్ణనం. ఇప్పుడు చిద్రూపేణ, అదికే సచ్చిదానంద అంటారు చూసారు, ఆత్మ సచ్చిత్ ఆనందం. సో సద్రూపేణ వర్ణనం అయిపోయింది, ఇప్పుడు చిద్రూపేణ చెప్తున్నది. చిత్రూపేణ అనేది ఆవిహి అంటే, ఆవిహి అంటే తమిళ్లో భూతం అంటారు కదా, అది కాదు. ఆవిహి అంటే, ఆవిహి అంటే ఇక్కడ సెల్ఫ్ ఎఫల్జెంట్ అని అర్థం, స్వయం ప్రకాశం అని అర్థం. ఎవరు? ఈ అక్షరం బ్రహ్మ చిద్రూప ప్రకాశం అని అర్థం. ఆవిహి మనం అంతకుముందు శ్లోకంలో దివ్యోహ్యమూర్త పురుష అని చదివాం. స బాహ్యాభ్యంతరో హ్యజ. దివ్య అంటే తేజస్సు, ప్రకాశం అని అర్థం. ప్రకాశం అంటే ఏమిటి? జ్యోతి. ఈ ప్రకాశం, జ్యోతి, ఈ మాటలు చాలా మనల్ని కన్ఫ్యూజ్ చేసే మాటలు. చాలా జాగ్రత్తగా ఉండాలి. జ్యోతి అంటే ఏమిటి అండి? ప్రకాశం అంటే ఏమిటి? ఉపనిషత్తుల భాషలో వినాలి అంటే, ప్రకాశం అంటే, జ్యోతి అంటే దేని మూలంగా అయితే మనం ఒక వస్తువుల యొక్క జ్ఞానాన్ని పొందుతామో అది ప్రకాశం. దేని మూలంగానైతే మనం ఒక వస్తు జ్ఞానాన్ని పొందుతామో అది ప్రకాశం. కదా, ఇప్పుడు మనకి ట్యూబ్లైట్ ఉంది చూసారా, ఇది ప్రకాశం జ్యోతి. ఎందుకండి అది ప్రకాశం జ్యోతి అన్నారు? మా ఇంట్లో చేసే దీపమే కదా, నూనెతో దీపారాధన చేస్తాను చూసారు, అదే కదా జ్యోతి అంటే. ఇది జ్యోతి అంటారు ఏమిటండి అంటే, జ్యోతి అంటే ఏమిటి అర్థం? దేని మూలంగానైతే మనం వస్తువులను తెలుసుకుంటామో జ్ఞానాన్ని పొందుతాము. ఇప్పుడు ఆ లైట్ ఉండడం వల్లనే కదా ఇది మైక్, ఇది స్పీకర్, ఇది డెస్క్, ఇది హాల్ అని తెలుసుకుంటున్నాం, అవునా కదా? కాబట్టి అది ప్రకాశం, అది జ్యోతి. దాన్ని కూడా ఆవిహి అనొచ్చు, లోకల్గా రిలేటివ్లీ. అన్నిటినీ తెలుసుకోవడానికి కారణమైనటువంటిది ఏమిటి అంటే అక్షరం బ్రహ్మ. అందుకే అక్షరం బ్రహ్మకి పేరు ఆవిహి అన్నారు, ప్రకాశం. అంటే ఈ యొక్క జ్యోతులకి ఆ జ్యోతికి తేడా ఏమిటండి అంటే, దీపావళి అప్పుడు మనం కూడా జ్యోతులు తయారు చేస్తాం కదా, దీపాలు జ్యోతి, వాటన్నిటి మూలంగా కూడా ప్రకాశం మూలంగా అన్ని తెలుసుకుంటాం కదా. మరి ఈ అక్షర బ్రహ్మానికి ఆ జ్యోతికి ఏమిటి డిఫరెన్స్ అంటే, తర్వాత మంత్రాల్లో రాబోతుంది, జ్యోతిషాం జ్యోతి, జ్యోతులన్నిటికీ జ్యోతిన ఎవరు? అక్షరం బ్రహ్మ. ఆ అక్షరం బ్రహ్మే ఈ శరీరంలో ఉండడం వల్ల మనసు తెలుస్తున్నది, మనసు ద్వారా ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, ఇంద్రియాల ద్వారా వస్తువుల్ని తెలుసుకుంటున్నాం, అర్థమైందా? కాబట్టి ఆ యొక్క అక్షరం బ్రహ్మనే జ్యోతి అంటాం, ప్రకాశం అంటాం. అర్థమైందా? ఇప్పుడు నేను ఇది క్లిప్ అన్నాం, ఐ నో దిస్ ఈజ్ క్లిప్. క్లిప్ జ్ఞానం పొందామా కదా. ఇప్పుడు నేను ఇలా చూపించంగానే మీకు వెంటనే ఏమో ఆలోచన వచ్చింది, ఇది క్లిప్ అనేటువంటిది ఏమిటండి? నాలెడ్జ్, క్లిప్ నాలెడ్జ్ కదా, క్లిప్ జ్ఞానం. క్లిప్పే కదా ఇది, ఏం రంగులో ఉంది? ఆరెంజ్ రంగులో, కనకాంబరం రంగులో ఉంది కదా, కనకాంబరం రంగులో ఉంది ఇది క్లిప్. ఏం క్లిప్ అండి? మెటల్ క్లిప్పా, ప్లాస్టిక్ క్లిప్పా? ప్లాస్టిక్. చూసారా, ఇది ప్లాస్టిక్ క్లిప్, ఇది క్లిప్ ఫస్ట్ థింగ్, ఇది ప్లాస్టిక్ క్లిప్ రెండవది జ్ఞానం. క్లిప్ జ్ఞానం, ప్లాస్టిక్ క్లిప్ అనే జ్ఞానం, కనకాంబరం రంగులో ఉందనేటువంటి జ్ఞానం. చూసారా ఎలా పొందారండి? కళ్ళు చూడడం ద్వారా పొందారు. కళ్ళు ఎలా చూసినాయి? కంటికి వెనకాల ఎవరున్నారు? మనస్సు ఉంది. ఆ మనస్సు ఎలా చూడబడింది? ఈ అక్షరం బ్రహ్మ ద్వారా మనస్సు చూడబడింది. మనస్సు ఇంద్రియాల ద్వారా చూసింది. ఇంద్రియాలు చూడడం వల్ల ఈ ఆబ్జెక్ట్ ఇది, ఇది క్లిప్ అని, కనకాంబరం రంగులో ఉందని, ప్లాస్టిక్ క్లిప్ అని జ్ఞానం కలిగింది. అంటే తెలుసుకున్నారా లేదా? ఇప్పుడు దేనివల్ల తెలుసుకున్నామండి? అక్షర బ్రహ్మం వల్ల తెలుసుకున్నాం. అర్థమైందా? అంటే నేను అనుకుంటున్నాను, చాలా ఈజీగా చెప్పాను నేను అనుకుంటున్నాను. ఈజీగా చెప్పానా? ఇంతకంటే ఈజీగా చెప్పడం కష్టం అండి. దిస్ ఇస్ ద మోస్ట్ ఈజియెస్ట్ వే టు కమ్యూనికేట్ ద అక్షరం బ్రహ్మ. అర్థమైపోయింది కదా? దాని మీద ఇప్పుడు సబ్జెక్ట్ అంతా నడుస్తుంది. ఇది అర్థమైతే ఇంకా యూ కెన్ అండర్స్టాండ్ దిస్ చాప్టర్ వెరీ థరోలీ. తర్వాత ఎక్కడ ఉంది ఈ యొక్క అక్షరం బ్రహ్మ? సన్నిహితం, ఈ ప్రకాశరూపమైనటువంటి. మళ్ళీ ప్రకాశం అంటే జ్యోతి అని చెప్పి వెతకవాకండి లోపల. ఏ ప్రకాశం ద్వారా అయితే నేను ఈ వస్తువుల జ్ఞానాన్ని పొందుతున్నాను? ఏ వస్తువు? క్లిప్ మాత్రమే కాదు, అన్ని అన్ని వస్తువుల జ్ఞానాన్ని నేను పొందుతున్నానా లేదా? ఇక్కడ మామిడి పండు ఉంటే మామిడి పండు జ్ఞానం వస్తుంది, పుస్తకం ఉంటే పుస్తక జ్ఞానం వస్తుంది, ఏది చూస్తే ఆ వ్యక్తి జ్ఞానం వస్తున్నదా లేదా? నాకు స్పర్శ జ్ఞానం, రూప జ్ఞానం, శబ్దం వినంగానే ఆటోనా వెళ్ళింది, బస్సా లేకపోతే లారీయా, వెంటనే తెలుస్తుందా లేదా మీకు? శబ్ద జ్ఞానం, రూప జ్ఞానం, ఎవరెవరు వచ్చారా క్లాస్కి, ఎవరెవరు ఆబ్సెంట్ అయినారా ఈవేళ, రూప జ్ఞానం, స్పర్శ జ్ఞానం. ఇవాళ ఎలా ఉందండి క్లైమేట్? చల్లగా ఉందండి. స్పర్శ జ్ఞానం, ఐ నో
టుడే ఈజ్ కూల్.
ఏమిటండి అది? జ్ఞానమే కదా, స్పర్శ జ్ఞానం, రసజ్ఞానం, ఇడ్లీ రసం, ఇడ్లీను మనం తినగానే అది తెలుస్తున్నదా లేదా, ఎలా ఉంది, ఉప్పు లేదండి, బాగలేదంటాం, చాలా బాగుందండి అంటాం. ఏమిటదండి? జ్ఞానమే కదా జ్ఞానం. స్పర్శ జ్ఞానం, రూపజ్ఞానం, శబ్దజ్ఞానం, రసజ్ఞానం, వాసన, అగరబత్తి స్మెల్ రాగానే అబ్బా జ్ఞానం. ఏం అగరబత్తి అండి వెంటనే అడుగుతాం వాళ్ళని, ఎక్కడ కొన్నారండి, చాలా బాగుందండి స్మెల్. ఏమిటి? గంధజ్ఞానం. ఈ ఐదు జ్ఞానాలు కలిసి ఎవరికి అందిస్తున్నాయి మెసేజ్ని? మనస్సుకి. ఎక్కడ ఉంది ఇది? దూరంగా ఉందా, దగ్గరలో ఉందా, సన్నిహితంగా ఉందా? మనకు తెలుగులో అంటాం కదా సన్నిహితుడు అండి, మా సన్నిహితులు, స్నేహితులు అంటాం కదా. సన్నిహితం అంటే దగ్గరగా. ఎక్కడ ఉందండి ఈ యొక్క స్పర్శ జ్ఞానం, రూపజ్ఞానం, శబ్ద జ్ఞానం, ఇవన్నీ దూరంగా ఉన్నాయా? ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి? లేదండి, చాలా దగ్గరలో ఉన్నాయి. దాన్ని సన్నిహితం అంటాం. ఈ జ్ఞానం అంతా కూడా సన్నిహితం. అంతేకాదు దాని పేరేమంటాం? గుహాచరం నామ. ఈ అక్షరం బ్రహ్మ ఆవిహి సన్నిహితంగానూ ఉంది, ఎక్కడ తిరుగుతోంది? గుహాచరం, ఈ గుహలో, ఈ శరీరంలో, ఈ గుహలో అంటే మనస్సు అనే గుహలో తిరుగుతోంది. ఈ జ్ఞానం ఎక్కడ కలిగిందండి? కన్ను చూస్తోంది. జ్ఞానం కలిగింది ఎక్కడ? లోపల మనస్సులో, అవునా? అందుకనే ఈ బ్రహ్మ అక్షరం బ్రహ్మ అనేటువంటిది ఏమిటి పేరు? నామ అంటే పేరు. దీనికి పేరేమిటి? గుహాచరం. చరం అంటే తిరగడం. ఎక్కడ ఉన్నదండి, ఎక్కడ తిరుగుతున్నది లోపల? ఇది లోపల. గుహ అంటే మన మనోగుహ, హృదయ గుహ. గుహలాగే కదా ఉంది లోపల, ఎట్లా ఉందో కూడా తెలియదు కదా. తెలిస్తే బాగుండు లోపల ఎట్లా ఉందో అని. దాన్ని గుహ అంటాం. లోపల ఉంది, సన్నిహితంగా ఉంది. సన్నిహితంగా లోపల ఉండడం వల్ల దాని పేరు గుహాచరం. గుహాచరం ఎలాగైతే దీపం లోపల ఉంటుంది, లాంతర్లు చూసారా? లాంతర్ తెలుసు కదా, లాంతర్ లోపల ఒత్తి ఉంటుంది. ఆ లాంతర్లో ఉన్నటువంటి ఒత్తి మూలంగా ఒక జ్యోతి వెలుగుతూ ఉంటుంది. అదేం చేస్తుంది? బయట వస్తువులన్నీ తెలుసుకునేటట్లు చేస్తుంది కదా, వస్తువులన్నీ తెలుసుకునేటట్లు చేస్తుంది. అది ఎక్కడుంది? గుహలో ఉంది లోపల. అదేవిధంగా ఇది పెద్ద ఒక లాంతర్ లాంటిది, ఇందులో ఆత్మ అక్షరం బ్రహ్మ లోపల ఉంది. అందుకనే దక్షిణామూర్తి శ్లోకంలో నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభా భాస్వరం. ఎట్లాగైతే ఇప్పుడు కొత్త రకాల దీపాలు వస్తున్నాయి, దీపం పెట్టి లోపల పైన పైన మూత వేయచ్చు, మట్టి పాత్రలని మూత ఉంటుంది, దానికి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. హోల్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క లైట్ బీమ్స్ బయటకు వస్తూ ఉంటాయి. ఆ బీమ్స్ బయటకు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ ప్రకాశం బయట పడుతుంది, పడంగానే ఏమవుతుంది మీకు వస్తువులన్నీ తెలుస్తాయి. అదే నానా ఛిద్రం అంటే హోల్స్ అన్నమాట, ఘటం అంటే పాట్. ఒక పాటకు కనుక 100 బెజ్జాలు పెట్టి హోల్స్ పెట్టి లోపల దీపం పెట్టామనుకోండి, నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం. అదేవిధంగా ఈ శరీరం అనేటటువంటి కుండ ఉంది చూసారా, దీనికి ఎన్ని రంధ్రాలు? 9 రంధ్రాలు. ఓకే, 5 రంధ్రాలు ఇప్పుడు తీసుకుందామనా, సప్త జిహ్వాహ. ఈ 7 రంధ్రాల ద్వారా ఈ శరీరం అనేటువంటి కుండ, దీనికి ఎన్ని హోల్స్ ఉన్నాయి ఇక్కడ? 1, 2, 3, 4, 5, 6, 7 రంధ్రాలు. ఈ 7 రంధ్రాల గుండా జ్ఞానం నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం. జ్ఞానం యస్యతు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే. ఈ జ్ఞానం ఎలా కలుగుతోంది? ఈ దీపం చక్షురాది, చక్షు ఆది ఎక్సెట్రా, బహి స్పందతే, బయటికి వెళుతున్నది. ఈ యొక్క అక్షరం బ్రహ్మ చైతన్యం ప్రకాశ రూపంగా మనస్సు ద్వారా ఇంద్రియాల ద్వారా బయటికి వెళ్ళి బయట విషయాన్ని తెలుసుకొని లోపలికి అందిస్తోంది. చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్. జానామి, జానామి అంటే ఏంటి? తెలుసుకున్నాను, తెలుసు 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 అంటున్నాను లేదా? జానామి, అహం జానామి, నాకు తెలుసు. ఏమిటి తెలుసు? ఇది క్లిప్ అని తెలుసు, ఇది పుస్తకం అని తెలుసు, ఇది డెస్క్ అని తెలుసు, ఇది క్లాత్ అని తెలుసు, ఆరెంజ్ అని తెలుసు. ఎలా తెలుసు అండి? నానా ఛిద్ర ఘటోదర స్థితమః. ఆత్మ చైతన్యం జ్యోతి మనసు ద్వారా ఇంద్రియాల ద్వారా బయటికి వ్యాపించి దాన్ని, అందుకని చైతన్యం వ్యాప్తం అయ్యిందనమాట ఈ పుస్తకం. ఇప్పుడు ఇది పుస్తకం అని తెలియగానే అక్షరాలు చదివాను, ముండకోపనిషత్. అంటే ఏమిటి? ఈ చైతన్యం మనసు గుండా ఇంద్రియాల గుండా ఈ పుస్తకాన్ని వ్యాపించింది. అర్థమైందా? ఇది వ్యాపించంగానే ఏమైంది? చిత్ అంటే ఏమిటి? జ్ఞానం. ఐఎమ్ కాన్షియస్ ఆఫ్. జ్ఞానం అంటే ఏమిటి? ఐ నో. దాన్ని ఇంగ్లీష్లో ఇంకొక రకంగా ఎలా ప్రజెంట్ చేయొచ్చు? ఐ నో దిస్ ఈజ్ బుక్, ఇది పుస్తకం అని నాకు తెలుసు. తెలుసు అంటే ఏమిటి? నాకు జ్ఞానం ఉన్నది. ఏం జ్ఞానం? ఇది పుస్తకం అనే జ్ఞానం కదా. చూడండి, ఒక లాంగ్వేజ్ని ఎలా ఎన్ని రకాలుగా ప్రజెంట్ చేయొచ్చు. ఇది పుస్తకం అని నాకు తెలుసు, ఇది అచ్చమైన తెలుగు. కొంచెం ఉపనిషత్తు భాషలో చెప్పాలి కదా, కదా. ఇది పుస్తకం అనేటువంటి జ్ఞానం నాకున్నది. ఇది సెకండ్ స్టెప్. అంటే సెకండ్ స్టెప్ అంటే డిఫరెంట్ లాంగ్వేజ్లో ప్రజెంటేషన్ అనమాట. ఇది పుస్తకం అనే జ్ఞానం నాకుంది. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఐ నో దిస్ ఈజ్ బుక్, ఐ నో దిస్ ఈజ్ బుక్, ఎనకు తెలియం. ఏనా? ఇది పుస్తకం అని తెలియం, పుస్తకం అని ఎనకు తెలియం. నన్ను అర్థం, మోడర్న్ ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ దిస్ బుక్. ఆర్ ఏబుల్ టు ఫాలో? ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ దిస్ బుక్. దట్ మీన్స్ వాట్? ఐ నో దిస్ ఇస్ బుక్. హౌ ఐ నో? బికాస్ ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ దిస్ బుక్. హౌ యు ఆర్ కాన్షియస్? బికాస్ ఆఫ్ కాన్షియస్నెస్ ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ దిస్ బుక్. సో దట్ కాన్షియస్నెస్ అలోన్ ఈస్ పర్వేడింగ్ హియర్. దేర్ ఫర్ ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ ద బుక్. అంటే ఏమిటి? చైతన్యం వ్యాపించింది అని అర్థం. అర్థమైందా? అది సన్నిహితం గుహాచరం నామ మహత్ పదం. పదం అంటే పద్యతే అనేన ఇది పదం, చేరుకోవలసినటువంటిది గమ్యం, తెలుసుకోవలసినటువంటి గమ్యం. పరమపద సోపాన పఠం, అదంటే కానీ గుర్తురాదు మనకు. పరమపదం, పరమపదం విష్ణుపదం శివపదం. పదం అంటే ఏమిటో తెలుసు కదా, క్షేత్రయ్య పదాలు అంటారు. పదం అంటే ఏమిటి? దేని మూలంగానైతే మనం ఒక గమ్యాన్ని చేరతామో దాన్ని పదం అంటాం. అందుకే దీనికి పాదం అని పేరు. కాళ్ళకి పాదం అని ఎందుకు పదం తెలుసు, అర్థం తెలుసా? పాదం అంటే పద్యతే అనేన, దేని మూలంగానైతే నేను వేరే ఒక గమ్యాన్ని చేరగలుగుతానో పొందుతానో అది పాదం. పద్యం, పదం అంటే చేరవలసినటువంటి గమ్యం. ఎటువంటి సామాన్యమైనటువంటిదా? మహత్ పదం. మహత్ అంటే గొప్పదైనటువంటి, శ్రేష్టమైనటువంటి పదం. అందుకని ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది అన్నారు. ఎక్కడో లేదు, ఇక్కడే ఉన్నది. మహత్పదం అత్ర అన్నారు. అత్ర అంటే ఈ శరీరమునందే. ఏ తత్ సమర్పితం, అత్ర అంటే ఈ బ్రహ్మమునందే, ఈ బ్రహ్మమునందే. అత్ర ఈ బ్రహ్మమునందే సమర్పితం అంటే ఆధారపడి ఉన్నది. సమర్పితం అంటే ఆధారపడి ఉన్నది. ఏమిటి ఆధారపడి ఉన్నది? అవి చెప్తున్నారు తర్వాత. ఈ అక్షరం బ్రహ్మ మీదనే అన్నీ ఆధారపడి ఉన్నాయి. అవి ఏమిటి అంటే ఏజత్ నెంబర్ వన్. ఏజత్ అంటే కదిలేటటువంటివన్నీ ఏవైతే కదులుతున్నాయో ప్రపంచంలో. ఏమేం కదులుతున్నాయండి? పక్షులు, మృగాలు, జంతువులు, మనుషులు, అన్ని జీవరాశులు కదులుతున్నాయి కదా. ఏమండి జీవరాశులు ఏమిటండి? రైలు కూడా కదులుతోంది అన్నారు, జీపులు కార్లు కూడా కదులుతున్నాయి అన్నారు. నువ్వే తెలియగల వాడు అనుకోవాకు. మనం ఏమంటాం? ఏ కారు వస్తుంది అంటాం. కారు అంతటి కారు రాగలదా? కారులో ఒక చేతన వ్యక్తి ఉండాలి, ఉన్నప్పుడే కారు కదులుతుంది. ఫ్లైట్ కానీ రైలు కానీ ఏదైనా సరే. లేదండి అంత మిషన్ అండి, బటన్ నొక్కితే చాలు. బటన్ నొక్కడానికి మనిషి కావాలా లేదా? టు ప్రెస్ ద బటన్ ఆల్సో యు రిక్వైర్ కంప్యూటర్ డూయింగ్ ఎవ్రీథింగ్ అన్న. హూ విల్ ఆపరేట్ కంప్యూటర్? ఒక చేతన వ్యక్తి ఉండాలి బిహైండ్ ఎవ్రీథింగ్, అవునా కదా? కాబట్టి ఏ జత అంటే కదిలేవన్నీ కూడా ఈ అక్షరం బ్రహ్మ మీద ఆధారపడి ఉన్నాయి అని అర్థం. ఏ జత్. తర్వాత ప్రాణత్ అన్నారు. ఈ గాలి పీల్చుకునేటువంటి ఊపిరి పీల్చుకునేవన్నీ ఉన్నాయి కదా, ఈ క్రిమి కీటకాదులు, మనుషులు, పక్షులు, జీవరాశులు అన్నీ కూడా ఏవైతే గాలి పీల్చుకుంటున్నాయో ఇవన్నీ కూడా. అందుకని బ్రహ్మం ఎక్కడెక్కడ ఉన్నాడు అంటే చెట్లు, చామలు, కొండలు, గుహలు అని చెప్పిన తర్వాత అన్ని జీవరాశులు అని చెప్పడం కోసం ప్రాణతు. ఎవరైతే ఈ గాలి పీల్చుకుంటూ వదులుతూ ఉంటారో వాళ్ళందరిలో కూడా ఈ అక్షరం బ్రహ్మ ఉన్నది. సమర్పితం, ఇవన్నీ కూడా ఆ అక్షరం బ్రహ్మ మీద ఆధారపడి ఉన్నాయి అని అర్థం. అందుకనే మనం ప్రతి కదిలేటటువంటి ఈవెన్ బ్యాక్టీరియా, వైరస్లో కూడా కదులుతుంటాయి కదండి. కదులుతున్న వాడిని కూడా మనం మోర్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద లార్డ్ అంటాం, చూసారా? అందుకనే తొందరగా మనం హాని చెయ్యం, ఎందుకంటే భగవంతుడు ఉన్నాడు అందులో, కనపడుతూ కదులుతున్నాడు కదా, అది ప్రాణత. ఆ చీమ ఎంత ఉంటుంది, బ్యాక్టీరియా ఎంత ఉంటుంది, రెస్పిరేషన్ జరుగుతుంది బ్యాక్టీరియాలో కూడా, అమీబాలో కూడా రెస్పిరేషన్ ఉంటుంది. ఏమండి ఈ రెస్పిరేషన్ అంతా ఎక్కడుందండి, దానికి ఊపిరితిత్తులు అవన్నీ ఉన్నాయా అన్నారు. మైక్రోస్కోప్ పెట్టి చూస్తే తెలుస్తుంది శ్వాస ఎలా జరుగుతుంది. ఎందుకంటే శ్వాస లేనటువంటి ప్రాణి లేదు, శ్వాస లేనటువంటి ప్రాణి, అందుకే ప్రాణి అన్నాం. చూసారా ప్రాణి అంటే ఏమిటి అర్థం? ఏదైతే ప్రాణం ఉన్నదో అది ప్రాణి. ప్రాణం అంటే ఏమిటి? శ్వాస. శ్వాస అంటే ఏమిటి? గాలి పీల్చుకోవడం, గాలి వదలడం. ఏదైతే గాలి పీల్చుకుంటూ గాలి వదులుతుందో దాన్ని ప్రాణి అన్నాం. ఇప్పుడు మనందరం ప్రాణులమో కాదా? ప్రాణులం. ఎందుకంటే మనం గాలి తీసుకుంటూ గాలి వదులుతున్నాం, అది ప్రాణత్ అంటే. ఈ ప్రాణత అన్ని దేని మీద ఆధారపడి ఉన్నాయి? అక్షరం బ్రహ్మ మీద ఆధారపడి ఉన్నాయి. అంటే ఏమిటి అర్థం? ఈ ప్రాణం తీసుకోవడానికి కారణం ఎవరు? దేని మీద ఆధారపడి ఉంది ఈ ప్రాణం? బ్రహ్మం మీద ఆధారపడి ఉంది, కాన్షియస్నెస్ మీద ఆధారపడి ఉంది. అది లేకుండా ఈ ప్రాణం పనిచేయదు. అర్థమైందా? ఒకటి ఏ జత్, తర్వాత రెండవది ప్రాణత్, తర్వాత నిమిషత్. నిమిషత అంటే వింకింగ్ అనమాట, మన కళ్ళు మూసుకోవడం, రెప్పలు ఆర్చడం. రెప్పలు ఆర్చడం, రెప్పలు ఆర్చడం అంటే రెప్పలు తెరవడం, రెప్పలు మూసుకోవడం, రెండు. నిమిషత్, ఉన్మిషత్. నిమిషత అంటే మూసుకోవడం, ఉన్మిషత అంటే తెరవడం. చేస్తామా లేదా? ఏ ప్రాణి, ప్రతి ప్రాణి కూడా కళ్ళు తెరవడం, కళ్ళు మూసుకోవడం ఉంటుంది. బ్లింకింగ్ లేనటువంటి కళ్ళు లేవు. ఎక్కడైనా చూసారా బ్లింకింగ్ లేకుండా కళ్ళు? చూసామండి, అక్కడ ఏది విజిపిలో ఒక మనిషి నుంచుంటాడు, కళ్ళు వాడికి డబ్బులు ఇస్తారు. అంటే హీ హ్యాస్ టు స్టాండ్, అంటే హీ విల్ ట్రైన్ సమ్టైమ్, అట్లాగే ఉంచుంటాడు అంతే కళ్ళు మూయకుండా. మనం అనుకుంటాం నిజంగానే అంతసేపు అట్లాగే ఉంటాడు అనుకున్నాం, కొంచెంసేపు అట్లా నుంచుంటారు, తర్వాత మళ్ళీ దే విల్ డూ నార్మల్. నేను అందుకని కళ్ళు మూయడం తెరవడం అనేటువంటిది వెరీ వెరీ న్యాచురల్. కళ్ళు మూయడం తెరవడంలో దేని మీద ఆధారపడింది? ఏతత్, ఇక్కడ అత్ర అంటే ఈ బ్రహ్మం మీద ఆధారపడింది అని అర్థం. కాబట్టి ఇప్పుడు మనం కళ్ళు మూయడానికి తెరవడానికి ఎవరండి కారణం? బ్రహ్మం, అక్షరం బ్రహ్మ. మనం ఏదో అనుకుంటా కన్ను మీద నేను ఇవన్నీ రకరకాల కాస్మెటిక్స్ అంతా వేస్తూ ఉంటారు, నేను ఐలైనర్ రకరకాల షేడ్స్ కళ్ళ మీద. అసలు కళ్ళు బ్లింకింగ్కి తెరవడానికి మూయడానికి అక్షరం బ్రహ్మ అనే జ్ఞానం లేదు. ఎంతసేపటికి ఫ్లెష్ డెకరేషన్ చేస్తూ ఉంటారు తప్పితే దీని వెనకాల ఏముందని ఆలోచించారు జనం, చూసారా? అందుకని కళ్ళు మూయడం తెరవడం లేకపోతే ఏమంటాం? అయ్యో పాపం అంటాం కదా, అంతే కదా, అయ్యో పాపం అంటాం. అందుకని మనిషి చూడండి, ఏ కళ్ళు తెరిచి ఉంచాడు అయిపోయినాడు అని అవుట్ అని అర్థం. కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉండాలన్నమాట అర్థం. వెరీ కాన్షియస్నెస్ ఇస్ దేర్. సో మూడవది ఏమిటి? నిమిషత్ కళ్ళు మూసుకోవటం. ఛా అంటే తెరవడం కూడా మనమే సప్లై చేసుకోవాలి. యత్ ఏతత్ అన్నారు. ఇవన్నీ కూడా ఏవైతే, ఇవన్నీ అంటే ఈ ప్రాణం తీసుకోవడం, గాలి తీసుకోవడం, గాలి వదలడం, కదలడం అంటే కదలనటువంటివి కూడా మనం సప్లై చేసుకోవాలి. తర్వాత ఇవన్నీ కూడా కళ్ళు మూయడం తెరవడం ఇవన్నీ కూడా అత్ర సమర్పితం, ఈ బ్రహ్మం మీద ఆధారపడి ఉన్నాయి. అంతేకాకుండా సత్ అసత్, సత్ అంటే రూపం కలిగినటువంటివి, అసత్ అంటే రూపం లేనటువంటివి. భూమి రూపం కలిగి ఉన్నది, అగ్ని రూపం కలిగి ఉన్నది, నీళ్లు కూడా రూపం కలిగి ఉంది, కానీ వాయువు ఆకాశం రూపం లేదు కదా. అంటే వాయువు ఆకాశం అసత్ రూపం లేనటువంటివి, రూపం ఉన్నటువంటి భూమి నీరు అగ్ని ఈ మూడు సత్ అసత్ ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉన్నాయి? అత్ర అక్షరం బ్రహ్మణి సమర్పితం. అంటే మన శరీరంలో అగ్ని వాయువు అన్నీ ఉన్నాయి కదండి, పంచభూతాలు ఉన్నాయి కదా, ఇవన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయి? ఆ బ్రహ్మం మీద ఆధారపడి ఉన్నాయి. మనలో పంచభూతాలు ఉన్నాయి, ఇవన్నీ ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఏమిటి ఇంతకీ ఇవన్నీ ఆ బ్రహ్మం మీద ఆధారపడి ఉండడం వల్ల? దేర్ఫోర్ అందుచేత వరిష్టం వరేణ్యం. వరిష్టం అంటే గ్రేటెస్ట్ని, వరహ వరీయాన్ వరిష్ట సూపర్లేటివ్ డిగ్రీ, పాజిటివ్ వరహ కంపారిటివ్ వరీయాన్ సూపర్లేటివ్ వరిష్ట ద గ్రేటెస్ట్. వరేణ్యం అంటే పొందవలసినది, వరించవలసినది. అందుకే వరుడు అని పేరు. పెళ్లి కొడుకుకి ఏమని పేరు తెలుసా? వరుడు. వరుడు అంటే ఏమిటి? దిస్ గర్ల్ డిజైర్స్ దట్ బాయ్, అందుకని వర మాల వేయడం అనమాట. ఆ మాల వేయంగానే ఏమిటి? షీ వాంట్ దట్ అని అర్థం. హీ వాంట్ హర్, షీ వాంట్స్ హిమ్, అది వరించడం అంటాం. ఇదంతా సరిగా వరించడం, అసలు వరించవలసింది వేరే ఉంది, అక్షరం బ్రహ్మ. ఫైనల్ మ్యారేజ్ అని, దీస్ ఆర్ లోకల్ మ్యారేజెస్. నేను వరించాను ఆ అమ్మాయిని, ఆ అబ్బాయిని వరించాను అంటారు చూసారా, ఇష్టపడ్డాను, పొందాలని కోరికతో ఉన్నాను అని అర్థం వరించడం అంటే. వరిష్టం అంటే ఏమిటి? అన్నిటికంటే ఇష్టపడవలసినటువంటిది, పొందవలసినటువంటిది, కోరుకోవలసినటువంటిది ఏదైనా ఉంటే ఈ అక్షరం బ్రహ్మే ఇంది సృష్టిలో అని అర్థం. ఎందుకంటే అన్నిటికీ ఆధారం కాబట్టి. అర్థమైందా? వరిష్టం వరేణ్యం. అందుకే గాయత్రి మంత్రంలో కూడా తత్స వితుర్వ రేణ్యం, వరేణ్యం అంటాం, పొందవలసినది, కోరుకోవలసినది. అందుకని లోకల్ వరించడం అనేటువంటిది ఇవన్నీ ఓకే, ఫైనల్గా దేన్ని వరించాలండి అందరం? వీ హ్యావ్ టు మ్యారీ విత్ వాట్? అక్షరం బ్రహ్మ, అదే ఫైనల్ మ్యారేజ్, అదే వరేణ్యం అంటే ఇక్కడ. యత్ విజ్ఞానాత్ పరం, ఏ అక్షరం బ్రహ్మ అయితే శ్రేష్టం, శ్రేయస్కరం, పొందవలసినది, అది విజ్ఞానాత్ పరం. విజ్ఞానాత్ అంటే ఏమిటి? మనం ఏదైతే అన్నీ తెలుసుకుంటున్నామో, ఇది తెలుసు, ఇది తెలుసు, ఐ నో దిస్, ఐ నో దిస్, ఐ నో దట్, ఐ నో దట్, ఎవ్రీథింగ్ ఐ నో, లైక్ దట్ యు కెనాట్ సే ఐ నో బ్రహ్మన్. లైక్ దిస్ ఐ నో దిస్, ఐ నో దిస్, ఐ నో దిస్ ఎవ్రీథింగ్, ఐ నో దట్ పర్సన్, ఐ నో దిస్ పర్సన్. అట్లా ఈ బ్రహ్మ విషయంలో చెప్పలేవు నువ్వు ఐ నో బ్రహ్మన్. ఓహో, అన్నీ తెలుసుకున్నట్లుగానే ఈ బ్రహ్మను కూడా ఒక వస్తువు అయిపోతుంది అప్పుడు, అంతే కదా? వచ్చే వారం చూస్తాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.